शिवाय गुरवे नमः श्री विष्णु रूपाय नमः शिवाय श्री गुरुभ्यो नमः శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు. మాణిక్యవాచకుడు హృదయంలో శివదర్శనం చేసుకుంటూ తన్మయుడే పాటలు పాడుకుంటున్నాడట. అదేం పాట పాడుతున్నాడో ఆయనకే తెలియదు, పరవశించి పాడుకుంటున్నాడు. పాడింది తర్వాత దాచుకుందామని కూడా ఆయనకు తెలియదు, పాటలన్నీ అయిపోయే ఊరుకున్నాడని. ఈయన పాటలన్నీ పాడుతుంటే అక్కడికి వచ్చి మొత్తం రాసుకున్నట్ట శివుడు. శివుడు రాసుకున్నట్ట ఆ పాటలన్నీ రాసుకుని చివరికి సంతకం కూడా చేసేట శివుడు. విశేషించాడు, చేసి అంతర్ధానం అయిపోయాడు. ఆయన ఈ పాట రాసినట్టు తెలియదు, ఈ విషయాలు ఏవి ఆయనకు తెలియదు. ఈ లోపల ఉదయాన్నే అర్చకులు వెళ్ళి తలుపులు తెరిచి ఆ స్వామిని కొలుచుకోవడానికి వెళ్ళేటప్పటికల్లా చిదంబరం మామూలు క్షేత్రం కాదు, దేవతలు నిర్మించిన మహాక్షేత్రం, సామాన్యమైనది కాదు. ఇప్పటికీ ఆ శక్తి కనబడుతుంది మనకి. స్వామి ముందు 5 మెట్లు ఉంటాయి సరిగ్గా, అంటే పంచాక్షరి ద్వారా స్వామి గోచరమవుతాడని చెప్పడానికి పంచాక్షర సోపానములు ఉన్నాయి, 5 మెట్లు ఉంటాయి. ఆ మెట్ల వద్ద కొన్ని పత్రములు వ్రాసిపడి ఉన్నాయట. ఆ పత్రములు చూస్తే అవి భూలోక పత్రాలే లేవు, దివ్యంగా ఉన్నాయి పత్రాలు. దాని మీద ఏదో చక్కటి రాత చివరి సంతకం ఉంది. వెంటనే ఈ అర్చకులు పట్టుకుని వచ్చి నిత్యం మాణిక్యవాచకుడు యొక్క స్థుతిని చూస్తున్నారు కనుక దీని అర్థం ఏమిటి అని అడిగారు. అది చదవగానే ఈయన కళ్ళ నీళ్ళు వచ్చాయి. నేను స్వామి కోసం రాసిన పాటల్ని ఆయన భద్రపరిచాడని, సరే అర్థం చెప్తాను రండి అన్నట్ట. వీళ్ళందరూ వస్తున్నారు, ఈయన వాళ్ళ ముందు నడుస్తున్నాడు. శివుడు సంకీర్తన చేసుకుంటున్నాడు నటరాజస్వామిని. అలా వచ్చి ఆ నటరాజస్వామి ఎదురుగా నిలబడ్డాడు. నిలబడి వీటన్నిటికీ అర్థం అదిగో ఆయన అని చూపించట. అందరూ చూస్తూ ఉంటే ఈయన మహాజ్యోతిగా మారి ఆయనలో లీనమైపోయాడు. వీళ్ళందరూ చూస్తుంటే మాణిక్యవాచక ఇలాగా ఆ మాణిక్యవాచకర్ని అనుగ్రహించితే ఆ మాణిక్యవాచకర్ మాణిక్యముళ్ళంటి వచనాలు పలికిన మహానుభావుడు పలుకులు ఇప్పటికీ తమిళనాడ పారాయణ గ్రంథాలుగా ఉన్నాయి. అంత విశిష్టమైనటువంటి రచనలు, ఒక్కొక్క అక్షరంలో ఆ శివతాండవమునకు దర్శనమిస్తుంది. అలాంటి మహాత్ముడు రచించాడు. అంతేకాదు ఆయన ఇలా శివారాధన చేస్తూ ఆయన యొక్క శక్తి వల్ల, ఒక్క భక్తుడి వల్ల భగవంతుడి శక్తి విశ్వవ్యాప్తం అవుతుంది భక్తుడి వల్ల. అందువల్ల ఈయన వల్ల శివతత్వ శక్తి వ్యాపించిందిట. ఆ సమయంలో సింహళ దేశంలో ఒకనొక తమిళుడు అక్కడ ఉండేవాడు, ద్రవిడ దేశస్థుడు సింహళ దేశంలో. అతడు వ్యాపార నిమిత్తం ఈ తమిళ రాష్ట్రం నుంచి అక్కడికి వెళ్ళాడు అతను. అయితే ఆయనకి చిదంబరం అంటే చాలా ప్రీతి. ఎప్పుడు వెళ్ళినా పొన్నాంబళం పొన్నాంబళనాథర్ పొన్నాంబళనాథర్ అని స్తోత్రం చేసేవట. పొన్నాంబళనాథర్ అంటే కనక సభాపతి కనక సభాపతి కనక సభాపతి. అప్పయ్య దీక్షితులు కూడా కనక సభాపతి మీద సంస్కృతంలో రచనలు చేశారు ఆయన. అలాంటి కనక సభాపతిని ఎప్పుడూ తలంచుకునేవట. అయితే భారతదేశానికి కొన్ని సహస్రాబ్దాలుగా అది ఏమి దౌర్భాగ్యమో కానీ మన దౌర్భాగ్యం ఇంకేం కాదు, అవైదిక భావనలతో కూడిన మతాలు ముందు ఇక్కడి నుంచి పుట్టుకొచ్చి తర్వాత విదేశాల నుంచి దాడి చేసి మళ్ళీ ఇటీవల కాలంలో వేద మతంలోనే అవైదిక భావనలు పుడుతూ ఉన్నాయి. అసలైన శుద్ధ వైదిక ధర్మం దెబ్బతింటుంది. అలాంటి కాలం అంతకు ముందే దాపురించింది. ఆ సమయంలో ఈ భారత భూమిలోనే జన్మించిన ఒక అవైదిక మతం, అది సింహళ దేశంలో వ్యాప్తి చెందింది. ఎప్పుడైనా సరే మతం వ్యాప్తి చెందాలంటే ప్రభుత్వాన్ని పట్టుకోవాలి. అందువల్ల ఆ సింహళ దేశ ప్రభువు కూడా ఆ అవైదిక మతం పట్ల వ్యామోహితుడై రాజ్యమంతా అవైదిక మతాన్నే వ్యాప్తి చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఇతడు ఎప్పుడు పొన్నాంబళనాథర్ పొన్నాంబళనాథర్ అంటే ఈ అవైదిక మత గురువులకు చాలా కోపం వచ్చింది, వాళ్ళ మతం ఎక్కడ దెబ్బతింటుందో అని. వెంటనే వాళ్ళు ఈయన గురించి ఫిర్యాదు చేసేట రాజుగారికి. పొన్నాంబళనాథర్ అంటున్నాడు, వాడిని శిక్షించాలి, మన దేశంలో వచ్చి ఆ వైదికమైనటువంటి శివశబ్దం పలకడం ఏమిటి అని. వెంటనే అతన్ని పిలుచుకొచ్చి నేను శిక్షిస్తున్నా అని అంటే, మీరెన్ని శిక్షించినా నా పొన్నాంబళనాథర్ నన్ను రక్షిస్తాడన్నట్ట. ఇతడికి చాలా ఆశ్చర్యం వేసింది. రాజదండనకు కూడా వెరవడం లేదంటే ఇతడు దేన్ని చూసుకు ఇంత ధైర్యంగా ఉన్నాడని. ఎక్కడున్నాడు పొన్నాంబళనాథర్ అంటే చిదంబరంలో ఉన్నాడు, ఎప్పుడు ఆయన్నే నేను తలంచుకుంటానంటే ఎందుకైనా మంచిది, ఇంత చెప్తున్నాడంటే పరిశీలిద్దామని బుద్ధి పుట్టింది రాజుగారికి. బయలుదేరుతున్నాడు. బయలుదేరుతూ ఆయనతో పాటు తన గురువైనటువంటి ఒక భిక్షకుణ్ణి పట్టుకున్నట్ట. ఆ భిక్షువు ఈయన. అంతేకాక రాజుగారికి ఒక కుమార్తె ఉండేది, మోగగా ఉండేటువంటిది. ఆ మోగదైనటువంటి కుమార్తె. వీళ్ళు ముగ్గురు కలిసి బయలుదేరారు. ఆ బయలుదేరి చిదంబరానికి వాళ్ళు వచ్చేటప్పటికల్లా అక్కడున్న దీక్షితులందరూ కూడా వెళ్ళి శివుడితో మొరబెట్టుకున్నారు.
ఈ విధంగా అవైదిక మతానికి సంబంధించిన రాజు వాళ్ళంతరూ కూడా నీ మహిమను పరీక్షించడానికి వస్తున్నారు స్వామి, నువ్వు రుజువు చేసుకో. ఎందుకంటే తన మహిమను రుజువు చేసుకోవాల్సిన అవసరం భగవంతుడికి ఎప్పుడు నిజానికి లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడి గురించి తెలియకపోతే ఎలాగా అని. మనం తెలుసుకోకపోతే స్వామికి ఏం నష్టం లేదు. ఒక యోగే తన గురించి పట్టించుకోకపోయినా పట్టించుకోడు, మరి యోగీశ్వరేశ్వరుడిని శివుడు పట్టించుకోవాలా? కానీ ఆయన పట్టించుకున్నవాడు బాగుపడతాడు కనుక లోకం ఆయన్ని పట్టించుకుని బాగుపడాలనే ఉద్దేశం ఉన్న లోక శుభాకాంక్ష కోరుకునే మహాత్ముడు ఆయన పట్టించుకుంటాడు, లోకానికి పట్టిస్తాడు. అలాంటి మహాత్ములు పుడుతూ ఉంటారు అందులో మాణిక్యవాచకుడు. ఎప్పుడైతే ఈ దీక్షితులందరూ కలిసి శివుడిని ప్రార్థన చేశారో, శివుడు అన్నట్ట మీరేం బాధపడక్కర్లేదు, ఆ రాజసభలో ఉన్నాడుగా నా భక్తుడు మాణిక్యవాచకుడు, ఆయన ముందుకు తీసుకెళ్ళండి వాళ్ళని అన్నట్ట. సరే, ఆ ముగ్గురు రాగానే తీసుకెళ్ళి ఆయన ముందు కూర్చోబెట్టారు. మాణిక్యవాచకుడు వాళ్లతో మాట్లాడినటువంటి దివ్యవచనాలు చాలా ఉన్నాయి. అందులో మాణిక్యవాచకుడు వాదనతో ముందు ఆ వచ్చినటువంటి అవైదిక భిక్షు ఎవడైతే ఉన్నాడో వాడు నోరు మూసుకున్నాడట. ఇంకా ఏదో వాదించబోయేట, ఇంకా ఎప్పుడైతే వాదన విద్యపరంగా ఓడిపోయాడో నిందాపరంగా మొదలుపెట్టాడు. అదొకటి విశేషం. ఇప్పుడు విద్యపరంగా ఓడిపోగానే నింద మొదలు పెడతాం, శేషం కోపేన పూరయ్యేత్ అన్నాడు, మిగిలింది కోపంతో పూరిస్తారు వాళ్ళు. దాంతో శివనింద చేయడం మొదలుపెట్టాట. దేన్నైనా భరించగలం కానీ శివ నిందని భరించరాదు. శివ నింద ఉందే అది చేసిన వాడిని ఎలాగో దహనం చేస్తుంది, విన్నవాడికి కూడా అది బాధాకరంట. కనుక ప్రతిక్రియ వెంటనే చేయాలి. దానితో మాణిక్యవాచకుడికి కోపం వచ్చింది. శివభక్తుల్లో ఉప్పొంగే కోపం శివక్రోధమే అది. ఎప్పుడైతే మాణిక్యవాచకుడు కోపంగా చూశాడో ఆ బౌద్ధ భిక్షకుడికి నోరు పడిపోయింది. ఆ స్వామి ఇచ్చిన వాక్కు దాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఏమవుతుంది, నోరు పడిపోయింది. అంటే సామాన్య జనులు ఎటువంటి వాళ్ళంటే వాళ్ళకి విద్య గురించి ఏమీ అర్థం కాదు వాళ్ళకి. అందుకే వాళ్ళని మోసం చేయడం చాలా సులభం. శివుడు దేనికి కాదండి ఇటు రండి అంటే వాళ్ళు వెళ్ళిపోతారు, శివుడి దగ్గరికి వెళ్ళొద్దంటే వెళ్ళరు. ఎందుకంటే సామాన్య జనులు మోసం చేయడానికి టెక్నిక్లు ఉంటాయి. అలాగ పాపం సామాన్య జనులు మోసం చేసేవాళ్ళు ఎప్పుడు పుడుతూ ఉంటారు. కానీ వాళ్ళ మెప్పు పొందించాలంటే ఏవో మహిమను కొన్ని చూపించాలి. అందుకు శివ సంకల్పం చేత ఏం జరిగింది, ఆ భిక్షుకుడు నోరే పడిపోయింది. వెంటనే అందరికీ శివనింద చేసినందుకు నోరు పడిపోయింది. సరే, సంతోషం. కానీ శివుడు దయామయుడు కదా, ఆయన దయకి సాక్ష్యం కావాలి కదా అన్నట్ట రాజు. రాజులో మార్పు వచ్చేసింది, పరివర్తన కలిగింది. వెంటనే మాణిక్యవాచకుడు అక్కడ ఉన్న మూగ కుమార్తె వైపు చూసేట. చూసిన వెంటనే ఆ మూగ కుమార్తె నోటంట శివనామోచ్చారణతో మాటలు వచ్చాయి వెంటనే. అప్పుడు మాణిక్యవాచకుడు ఆ మూగ రాజకుమార్తె కలిసి చాలాసేపు శివతత్వ చర్చ చేసుకున్నారట. బోధయంత పరస్పరం అంటే ఆమెలోంచి పలుకుతుంది శివశక్తి. కనుక ఆ పలుకులన్నీ మాణిక్యవాచకుడు విన్నారు. వారిరువురి మధ్య జరిగిన సంభాషణ గ్రంథం కూడా ఈ మహానుభావుడు మాణిక్యవాచకుడు నిబద్ధం చేశాడు. అది కూడా మనకి లభిస్తున్నది తమిళనాట. అంత విశిష్టమైనటువంటి మహాప్రభు ఆ మాణిక్యవాచకుడు. వాళ్ళని తలంచుకుంటే ధన్యులం. ఇలా ఉంటూ ఉంటే ఆ క్షేత్రాన్ని దర్శించినటువంటి వారి నాయనార్లు ఎందరో ఉన్నారు. అందులో ప్రధానంగా శివతత్వాన్ని వ్యాప్తి చేసి శుద్ధ వైదిక మతాన్ని, శుద్ధ వైదికం అంటే ఎటువంటి కాలుష్యము పొందనటువంటి శివభక్తిని ప్రతిపాదించేటువంటి వైదిక మతాన్ని ప్రతిష్ఠించిన మహాత్ములు ప్రధానంగా నలుగురున్నారు. ఆ నలుగురిని తలంచుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. వారు జ్ఞాన సంబంధుడు, సుందరుడు, వాగీశుడు, ఈ మాణిక్యవాచకుడు, మొత్తం నలుగురు అన్నమాట. ఈ నలుగురిని తలంచుకుంటే మనం ధన్యులమైపోతాం. అటువంటి వారు. వీరు చేసిన విశేషం ఏంటంటే అందరూ మోక్షాన్ని పొందారు శివుని కొరించి. వాళ్ళని తలుచుకున్నా ధన్యులమవుతా సందేహం లేదు. కానీ వీరు వారు ధన్యులవ్వడమే కాకుండా అనంతమైన శివతత్వాన్ని వాళ్ళ వచనాలతో వ్యాప్తి చేశారు. కేవలం మాటల కాదు, భక్తి నిండిన సాధన, అనుభూతి, శివుణ్ణి నిరంతరం అనుభూతిలోకి తెచ్చుకుని ఆ అనుభూతిని పంచారు ప్రపంచానికి. అనుభూతి పొందినవాడు పంచితే ప్రపంచమంతా కూడా గ్రహించుతుంది. నంబి అండార్ నంబి అనేటువంటి మహాభక్తుని పిలిచారు. ఎందుకు పిలిచాడంటే ఈ మహానుభావులు ఈ నలుగురు ఉన్నారే వాళ్ళు శివుని మీద చెప్పిన రచనలు అనేక ఉన్నాయి. అందులో ప్రధానంగా ఈ ముగ్గురు ఇంకా శివభక్తులు చెప్పినది తేవారం అనే పేరుతో ఇప్పటికీ కూడా గానం చేయబడుతూ ఉంటాయి తమిళనాడులో శివాలయాల్లో. ఇలాంటి ప్రసిద్ధమైన తేవారం అనే గ్రంథం ఉంది. అది ఈ శైవ భక్తికి ప్రబంధం వంటిది. ఈ తేవారంలో కీర్తనలు పాడుతూ ఉంటే శివభక్తి చిప్పిల్లుతూ ఉంటుంది వాటిలో. హృదయం ఉన్నవాడు ఉంటే కరిగిపోతాడు వాటికి. ఈ చోళరాజ వింటూ కన్నీరు కరిచేవాట. ఏవో కొన్ని దొరుకుతున్నాయి, ఈ కొన్నిటికే కన్నీరు ఖర్చుతున్నాం, కానీ మహాత్ములు ఏనాడో రచించారే, అప్పటికి చాలా కాలం గడిచిపోయింది వీళ్ళు రచించి, అవన్నీ ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడున్నాయి అసలు అనుకున్నారట. కానీ భగవానుడు భగవానుడి యొక్క ప్రేరణ చేత మనలో పలికేవి కాలగర్భంలో కలిసిపోయిన భగవంతుడి దగ్గర నశించిపోకుండానే ఉంటాయి. అది బాగా గుర్తుంచుకోవాలి. వ్రాసిన ప్రతి అక్షరం, ఆడిన ప్రతి మాట అనంత ఆకాశం రికార్డు చేసి దాచుకుంటుంది, ఇందులో సందేహం లేదు. అనంత ఆకాశంలో అనంత శబ్దశక్తులు దాగి ఉంటాయి, కనుకనే ఆడే మాట జాగ్రత్తగా ఆడండి అని చెప్పారు. ఆకాశంలో అనంత శబ్దాలన్నీ దాగి ఉంటాయి. ఈ ఆకాశంలో శబ్దాలు దాగి ఉంటాయి కనుక ఇప్పుడు వీళ్ళు పలికిన శబ్దాలన్నీ దాగి ఉంటాయి. ఎక్కడ దాగి ఉంటాయి? నిజానికి ఆకాశం నుంచే శబ్దాలు వస్తాయి, అందుకే ఆకాశం శబ్దగుణకం అన్నారు. మీరు గమనించండి, మన ఒక మాట ఆడేమంటే ఈ మాట రావడానికి, బయట వినబడే శబ్దం రావడానికి యంత్రం ఆధారమైనట్టే మన శరీరంలో ఒక యంత్రం ఉంది. ఆ యంత్రం గాలి వేడి వీటి వల్ల కదులుతూ ఉంటుంది, అదే కంఠం, ఆ లోపల ఉన్న హృదయం, ఇవన్నీ. కానీ వీటి వెనకాల ఆకాశమే కారణం. ఆకాశం అక్కడ ఉండేది పరావక్కు, ఆకాశమే చిదాకాశం, అక్కడ ధ్వనించే పరావక్కు, అక్కడ నుంచి బయలుదేరి తిరిగి అక్కడే రికార్డ్ అవుతుంటాయి ఇవన్నీ కూడా. కనుక బయట ఆకాశం అనంత ఆకాశంలో ఎలా రికార్డ్ అయి ఉంటాయో ఈ హృదయాకాశంలో కూడా రికార్డు అయి ఉంటాయి. అవి మనకు తెలియకపోయినా జీవుడితో పాటు తిరుగుతూ ఉంటాయి. ఆ విశేషంగా అవే జన్మ పరంపరల్లో వాటిలో తిరిగి వాసనాప్రాయంగా వస్తూ ఉంటాయి. ఇది ఒక రహస్యం, ఇది ఒక తాత్విక చింతన. కనుక ఇప్పుడు ఈ శబ్దాలన్నీ ఎక్కడున్నాయి అని అడిగేట, నువ్వు గణపతి భక్తుడివి గనక ఆయన్ని అడిగి ఒక్కసారి చెప్పు అని అడిగారు. అప్పుడు ఈ నంబి అండార్ నంబి అనేటువంటి గణపతి భక్తుడు ఒక్కసారి ధ్యానం చేసుకోగానే గోచరించేట, గణపతి గోచరించి క్రమంగా తొండంతో చిదంబరంలో ఆ బంగారు సభ దగ్గర ఉన్న మెట్ల దగ్గర తొండం కదిలిస్తూ కనబడ్డట ఆయన. అక్కడ ఈయన గోచరించే ఒక దివ్యమైనటువంటి సువర్ణాక్షరాలతో ఉన్న గ్రంథాలు కనబడ్డాయనికి, అక్కడున్నాయని చెప్పేట. ఆకాశంలో శబ్దాలు దాగి ఉంటాయనే తత్వం అర్థమైతే ఇది ఇంకా అర్థమవుతుంది. ఈ విధంగా అక్కడ దివ్య శబ్దాలు దాగి ఉన్నాయనగానే వెంటనే మహారాజు శివభక్తులందరితో కలిసి శివదీక్షతో బయలుదేరి వెళ్ళాడు. అక్కడ చెదలు పట్టేసిన ఒక గ్రంథరాశి, ఒక మూల కనబడింది. అది తీస్తే విశేషం ఏమిటంటే ఈయన గోచరించిన లెక్క కూడా చెప్పాడు నంబి అండారు నంబి. అందులో జ్ఞాన సంబంధం రచించిన 16,000 పదిగములు. పదిగం అంటే 10 చరణాల చొప్పునుండే పాటలు. అలాంటి 16,000 జ్ఞాన సంబంధం రచిస్తే అప్పర్ అంటే సుందరన్ అతను 49,000 ఇచ్చాడు. ఇక అప్పర్ అంటే తిరునావక్రసు, ఆయన 49,000 ఇచ్చాడు. సుందరార్ 38,000. ఇన్ని గ్రంథ సంఖ్య అక్కడ ఉంది. అంతేగాక ఈ మాణిక్యవాదకుడు రచించింది కూడా అక్కడ గోచరించింది వాళ్ళకి, ఈ నంబి అండారు నంబికి. వెంటనే ఆయన వెళ్ళి ఇవి దులిపి తీస్తే అందులో కూడా కొన్నే దక్కేట. వీళ్ళకి కొన్నే దక్కే అంటే మిగిలినవి దక్కలేదా అంటే మన భాగ్యం కొద్దీ ఎంత దక్కాలో అంత దక్కుతుంది అనమాట. ప్రపంచానికి ఎంత కావాలో అంత. అందువల్ల నంబి అండారు నంబి వాటిని సమకూర్చి మనకు అందజేశాడు. కనుక ఆ మహానుభావుని కూడా మనం నమస్కరించుకోవాలి. తద్వారా వచ్చిన అనంత శివత్వం చాలా ఉంది. దాన్ని తర్వాత ఇతర భాషల్లో తర్జుమంత కాదు, ఈయన్నే సెక్యులార్ అని అంటారు. సెక్యులార్ అనే పేరు ప్రసిద్ధి. ఈయన రచించిందే పెరియ పురాణం అనే గ్రంథం, పెద్ద పురాణం అని. ఈ పెరియ పురాణంలోనే 63 నాయనార్ల చరిత్ర మనకు లభ్యమవుతుంది. ఇది ఆంగ్ల భాషల్లో ఇతర భాషల్లో కూడా అనువదింపబడింది. ఈ పెరియ పురాణం ఒక్కటే రమణ మహర్షి చదువుకున్న గ్రంథం. ఆయన చదువుకున్న గ్రంథాలు ఏవి లేవు. ఈ పెరియ పురాణం చదువుకున్న పారిపోయాడు, ఇంటి నుంచి అన్నీ వదిలేశాడు. వదిలి అరుణాచల గిరుల్ని ఆశ్రయించి హృదయ గుహలో ఉన్నటువంటి పరమాత్మని దర్శనం చేసుకుని అనేక మందిని తరింపజేశాడు రమణ మహర్షి. ఆ రమణ మహర్షికి కూడా స్ఫూర్తి కలిగించిన గొప్ప గ్రంథం పెరియ పురాణం. దీన్నే తిరుత్తొండర్ పురాణం అని అంటారు. దానిని ఈ సెక్యులర్ రచించాట. ఎలా రచించారంటే ఈయన ఈ శివతత్వ వ్యాప్తికి ఊరూరా తిరుగుతూ ఈ 63 భక్తుల కథలని చెప్తుండేవాడు. చెప్తుంటే విన్నవాళ్ళందరూ కరిగి కన్నీరు కర్చేవారట. ఆ సమయంలో చోళరాజు అప్పుడు కూడా అవైదిక మతం ప్రవేశించింది ఈ ద్రవిడ దేశంలో. ఆ చోళరాజు అవైదిక మతం పట్ల అభిమానం కలిగి ఉన్నాడు. కానీ ఈయన చెప్తున్న కథలు వినగా వినగా అతని గుండెలో మార్పు వచ్చింది. ఆ శివుని యొక్క అనుగ్రహం అర్థమైంది. వెంటనే అన్నట్ట, నువ్వు చెప్పిన ఈ కథలన్నీ గ్రంథంగా వస్తే బాగుంటుంది అని. ఇది శివాజ్ఞగా భావన చేసి ఈ 1000 స్తంభాల రాజసభలో కూర్చుని రాయాలని కూర్చున్నాడు. పదాలు దొరకలే. అది చాలా వేదన. ఒక గ్రంథం రాయడం అంటే సామాన్యం కాదు. అంటే చిత్తశుద్ధిగా రాసేవాడు. ఊరికనే గడియకు 100 పద్యములు ఘంటము లేక రచితనే మహానుభావులు ఉండవచ్చు, కానీ హృదయ వేదన తపస్సుని వ్యక్తీకరించాలంటే అఖండమైన తపస్సు కావాలి, ఆ స్థితి చాలా కృత్యాజ్యవస్థ రాసేవాడికే తెలుస్తుంది. ఆ వేదనలో ఉన్న అట్టిన ఆ వేదనలతో పలుకు రావడం లేదు. అలా చూస్తున్నాడు, కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, ధ్యానించుకున్నాడు. అప్పుడు చిత్సభలో శివతాండవం, హృదయ సభలో శివప్రేరణ, ఉళగెళ్ళాం అనే మాట వచ్చింది. అంతే, ఉళగెళ్ళాం ఉళగెళ్ళాం అంటే ఈ ప్రపంచమంతా అనే మాట వచ్చింది. ఈ ప్రపంచమంతా ఏమిటి అన్నవాడే, ఉళగెళ్ళామని అన్నాడో ఎవడన్నాడో ఆయనే, ఇదంతా నేనే అనడం అన్నమాట శివత్సం. అది స్ఫురించింది చిదంబరంలో, ఉళగెళ్ళాం అంతా నేనే అని మొదలుపెట్టాడు ఉళగెళ్ళాం అని. అప్పుడు ఇంకా ఆగకుండా వచ్చింది తిరుత్తొండర్ పురాణ రచన ప్రియ పురాణం అనే పేరుతో. అది శివభక్తి సముద్రాన్ని ఉప్పొంగజేసింది. ఈ శుద్ధ శైవ సిద్ధాంతంలో ఎక్కడ ఇతర దేవతా ద్వేషం ఉండదు. అసలు ఇతర దేవతా ద్వేషం ఉండరాదు అని బోధించే దివ్యక్షేత్రం చిదంబరం. మీరు ఇటు నటరాజుని చూస్తూ ఉంటే మీ ప్రక్కనే ఆనందమూర్తి అయినటువంటి నారాయణుడు ఉంటాడు చిదంబర క్షేత్రంలో. అక్కడే విష్ణువు, అక్కడే శివుడు, ఒకే ఆలయంలో, అదే దగ్గర, దూరం కూడా కాదు, అంగదేవతగా కాదు, ఇద్దరూ ఒక్కటే ప్రకాశిస్తారు. కనుక శివకేశవ ఏకత్వం అనే వైదిక సిద్ధాంతం, వైదిక సిద్ధాంతమే శివకేశవ ఏకత్వం. అంతేగాని శివుణ్ణి కాదని విష్ణువుని, విష్ణువుని కాదని శివుణ్ణి అంటే అది అవైదికం, అభారతీయం, అనార్షం, ఆర్షధర్మానికి విరుద్ధమైనటువంటి పద్ధతి అనమాట. అందువలనే శుద్ధ శైవ సిద్ధాంత ప్రవక్తలందరూ కూడా ఈ సిద్ధాంతాన్నే ప్రవచించారు. ఆ కారణం చేత చిదంబరంలో మనకి నారాయణుడి యొక్క దర్శనం కూడా అక్కడే సిద్ధింపబడుతుంది. ఈ విధంగా శుద్ధ శైవ సిద్ధాంత ప్రవర్తనలో ఈ పెరియ పురాణం అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని పొందింది. ఇలా ఉన్నటువంటి ఆ చిదంబర నటరాజుని సేవించిన వాళ్లల్లో మహాపండితులున్నారు, సామాన్యులున్నారు. ఈ అప్పరనే తిరునావక్కరసు, ఆయన పేరు వాగీశుడు. ఆయన పేరు వాగీశుడు అంటే వాక్కులకే ఈశుట్ట. వాగీశుడు ఎవడు, నిజానికి శివుడే. ఆయన అనుగ్రహిస్తేనే ఎవడైనా వాక్కుల మీద కమాండ్ తెచ్చుకోగలడు. ఆయనకు ఆ శక్తినిచ్చాడు ఆయన. ఆ విధంగా ఆ వాగీశునికి ఆ శక్తినిచ్చినవాడు. ఆ వాగీశుడు అంటాడు, పెరుంపులియార్ విరుంబునార్ పెరుంతుండ్ర పులియూర్ మూలాట్ట నాదర్ మూలాట్ట నాదర్ మూలనాథుడైనటువంటి ఆ పులియూరు నాథుణ్ణి అని కీర్తించాడు ఆయన. అంటే వ్యాఘ్రేశ్వరపురంలో, పుండరీకపురంలో నర్తన చేసి ఆ నటరాజుని సేవించుకుంటున్నాను అని చెప్పాడు. ఇలాగా ఆయన సేవించుకున్న వాళ్ళలో ఒక మహారాజు ఉండేవాడు. ఆయన పేరు చేరరాజు. అంటే తమిళనాడు ద్రవిడ దేశాన్ని అనేక ప్రాంతాలుగా విభజన చేశారు. అందులో చోళరాజులైతే మహాశివభక్తులు. ఆ శివభక్తిలో ముందు చెప్పుకున్నట్లు శుద్ధ వైదిక శివం. అలాంటి వైదిక శైవ సిద్ధాంతాన్ని ప్రవర్తింపజేసిన వాళ్ళు ఎన్నెన్ని మహాలయాలు కట్టారో స్వామికి. ఆ ఆలయాల్లో విశిష్టములైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఈ చోళులు శివుడికి అత్తి పువ్వులు అంటే చాలా ఇష్టంట. అందుకే అత్తి పువ్వుల దండలు కొన్ని పర్వదినాల్లో వేస్తూ ఉంటారు. పట్టాభిషేక సమయంలో కూడా ఎన్ని బంగారు ఆభరణాలు ఉన్నప్పటికీ కూడా చోళరాజులు అత్తి పువ్వుల దండ వేసుకుంటారట శివుడికి ప్రీతి అని. అంతేకాదు వాళ్ళ రాజ చిహ్నం కూడా అత్తి పువ్వులే. అంతేకాకుండా అత్తి చెట్లని తోటలుగా పెంచేవారట శివుడికి ఇష్టమని. అత్తిని తమిళంలో అర్ అని అంటారు. కాడు అంటే వనం అని అర్థం. కనుక ఆర్ కాడు అత్తి చెట్ల వనములు పెంచేవారట, అదే ఆర్కాట్ అని మనం అంటూ ఉంటాం. ఆ ఆర్కాటు దక్షిణ ఆర్కాటు, ఉత్తర ఆర్కాటు అని చెప్పబడుతూ ఉంటుంది. ఈ దక్షిణ ఆర్కాట్లో ఉంది చిదంబరం అనేటువంటిది కూడా విశేషం. ఇలాగ వాళ్ళ యొక్క శివభక్తి అంత గొప్ప విశిష్టమైనటువంటిది. ఈ విధంగా ఈ ఆర్కాట్ అనేటువంటి దానిలో కూడా వాళ్ళ యొక్క శివభక్తే మనకు కనబడుతుంది. ఇక మేరు శిఖరం అని మనం చెప్తూ ఉంటాం శాస్త్రాల్లో. మేరు శిఖరం, మేరు పర్వతం అనేటువంటి విశేషం. ఇది యోగపరమైన పరిభాషలో మేరు పర్వతం ఉంది. ఉత్తరంలో ఉన్న మేరు పర్వతం మన కంటికి గోచరించదు, భగవంతుడు అనుగ్రహిస్తేనే. కానీ దక్షిణ మేరు అనే ఒక క్షేత్రం ఉంది. ఆ దక్షిణ మేరు క్షేత్రమే చిదంబర క్షేత్రం. అదో విశేషం. దక్షిణ మేరు క్షేత్రం అంటే యోగశక్తికి దాన్ని ప్రేరేపించగలిగే మహాశక్తి చిదంబరంలో దాగి ఉందన్నమాట. ఈ దృష్టితో క్షేత్రయాత్ర చేయాలి. ఎందుకంటే ఒక క్షేత్రం మహిమ తెలుసుకోవాలి, మనం అడుగుపెట్టింది మామూలు నేల కాదు అని ముందు తెలియాలి, దాని మహిమ తెలియాలి. తెలిసినప్పుడు ఏం చేస్తుందంటే శరీరం యాత్ర చేయడం కాదు, మనస్సు యాత్ర చేయాలి. మనస్సు యాత్ర చేయాలంటే భావం యాత్ర చేయాలి. కనుక యాత్ర భౌమయాత్ర, భావయాత్ర అని రెండు రకాలుగా ఉంటాయి. భౌమయాత్ర అంటే మామూలుగా భూమి మీద తిరగడం, భావయాత్ర అంటే భావనతో తిరగడం. తిరగగలిగినప్పుడు ఏమవుతుందంటే ఆ క్షేత్రాన్ని ఆవరించుకున్నటువంటి దేవతా శక్తితో మన హృదయం మేళనం అవుతుంది. అది కానీ జరిగిందా వెంటనే అనుగ్రహిస్తుంది ఆ క్షేత్రంలో ఉన్న దైవశక్తి. అందుకే స్కాంద పురాణ సూత సంహిత ఇతర పురాణములన్నీ కూడా ప్రత్యేకించి పుండరీక పురాణాన్ని కీర్తిస్తున్నారు. ఎందుకంటే శివ నాట్యమూర్తి, శివుని మూర్తులు అన్నిట్లో కల్లా అత్యంత దివ్యమైన మూర్తి. సమస్త విశ్వ చైతన్య శక్తికి సంకేతం అది. ఆ మూర్తి అంత మనోహరమైన మూర్తి. ఆ మూర్తి రహస్యాలు ఇందాక చెప్పినట్లు ఆ మూర్తిని వ్యాఖ్యానిస్తూనే విదేశస్థులు అనేక గ్రంథాలు రచించారు. ఒక మహాగ్ని మండలంలో నిరంతర చైతన్య శక్తిగా ఉన్నటువంటి ఆ స్వామి ఒక అణుమండలంలో కదిలే చైతన్యమూర్తి అని చెప్పారు. ప్రతి అణువులో కదిలే చైతన్యమే శివతాండవం అని ఈ విస్తృతి అనేక మార్లు చెప్పుకున్నాం కనుక పునరుక్తిలోకి వెళ్లకుండా ఒక్కసారి స్ఫురింపజేసుకోవడం వరకే ఇక్కడ. దానికి ఇక్కడ దర్శనమిస్తుంది ఆ స్వామి యొక్క ముగ్ధమోహనమైన సుందరాకృతి, ఆ జటాకలాపం, విస్తరించిన జటాకలాపం, అందులో దుముకులాడుతున్న గంగమ్మ, ఒకవైపు నెలవంక, స్వామి పెదవులపై చెదరని చిరునవ్వు, ఆ త్రినేత్రముల యొక్క కాంతులు, ఇక ఆ డోలాహస్తము, అభయహస్తము, అపస్మారుడనే రాక్షుణ్ణి మర్జిస్తున్నటువంటి పాదము, ఇవన్నీ చూస్తే ఇదంతా ఒక అగ్నిమండలంలో ఉంది. అందుకే ఆయన చుట్టూ ఉన్న మండలంలో అగ్నిశిఖర కనబడుతూ ఉంటాయి. ఆ అగ్నిమండలమే అణుమండలం. ఇంకా చెప్పాలంటే బ్రహ్మాండ మండలం ఆ అగ్నిమండలమే. అదే శివలింగం అన్న. లింగంలో ఉండేటువంటి శివతత్వాన్ని దర్శించడానికి ఆ క్షేత్రం అత్యంత దివ్యమైనటువంటి అనువైన క్షేత్రం. అందువల్లనే ప్రపంచమంతా కూడా ఈ నటరాజమూర్తి ప్రసిద్ధి చెంది ఉంది. ఆ నటరాజమూర్తి ధ్యానానికి అనువైన మూర్తిట, అర్చనకు అనువైన మూర్తి అని చెప్పారు. అందుకే విశేషంగా పంచాక్షరి ప్రభువు నటరాజు. అది ఏ విధంగా అంటే పంచాక్షరి అంతా కూడా ఆయన యొక్క శిరస్సు, ఇక ముఖములో పెదవులు, భుజములు, పాదము, వీటి యందు ఉన్నది మొత్తం పంచాక్షరి. కనుక శివనాట్యమూర్తి నిండా పంచాక్షరి శక్తి దాగి ఉన్నది. కనుక పంచాక్షరి ప్రభు అయినటువంటి ఆ పరమాత్మని ఇవన్నీ వర్ణించి చెప్పారు. ఇక ఆలయ నిర్మాణంలో కూడా ఎన్నాశిస్తున్నవాడు ప్రసన్న వదనుడు సౌమ్యుడు అయినటువంటి ఆ స్వామిని మనస్సుతో మాటతో గానం చేస్తున్నాం. శ్లోకమంతా వ్యాఖ్యానించాలంటే వాటికి కొన్ని రోజులు ముందే. అందువల్ల ఏష ఏవత సోస్మాకం నృత్యం తన్వాసృతా భవంతి త్వత్ప్రదాసే ప్రసాదేన జీవేమ సరదశ్యతం. శరీరానికి ఏ ఆది వ్యాధులు బాధలు లేకుండా నిరంతరం ఈ శివతాండవాన్ని చూస్తూనే జీవేమా బ్రతుకుతాను బ్రతుకుతాను. అంతేకాదు ఈ శివతాండవంలో వినిపించే నాదాలనే శృణవామా, ఈ శివగీతాలనే ప్రబ్రవామా, వాటినే పలుకుతాను అని వేదపాద స్తవంతో కీర్తించి కీర్తించి స్వామి సభాయాం సూలిన సంధ్యా నృత్య వాద్య స్వనావృతం కర్ణౌ తూర్ణం యథాకామం పాతంగౌ రావి వైరిణి అని కీర్తన చేసి తన్మయుడై నమో భవాయతే హరాయ భూతి భాసితో రసే నమో భవారయే భవాతి భీతి భంగదాయినే నమశివాయ విశ్వపాయ సత్వతాయ సూలినే నయస్య హన్యతే సఖా నజీయతే కదాచన సురపతి పతయే నమో నమః క్షితిపతయే నమో నమః జాపతి పతయే నమో నమోంబికా పతయే ఉమాపతయే నమో నమః పశుపతయే నమో నమః అని తన్మయుడై జయమిని కీర్తిస్తే ఈ కీర్తన ఎవరైతే ఈ శ్లోకములు గానం చేస్తారో వారి శరీరములకు ఆదివ్యాధులుండవు. ఎందుకంటే శివ చైతన్యం మొత్తం శరీరమంతా నర్తించి వాడు నిరోగి అయి ఆదివ్యాధులు లేకుండా నిరంతర ఆనందంతో జీవిస్తాడు, నిరంతరం శివానుభవంతో జీవిస్తాడు అని వరాన్నిచ్చట్టి శివుడు. అందుకే ఇప్పటికీ జైమిని మహర్షి అంటూ ప్రత్యేకమైన ఒక శిల్పం, ఒక ఆలయం చిదంబరంలో ఉంది విశిష్టంగా. ఇలాంటి ఈ చిదంబరంలో మరొక మహానుభావుడు చరమాన్ పెరుమాళ్ నాయనార్ అని ఒక మహానుభావుడు. ఈయన ఇందాక చెప్పుకున్నట్లుగా చోళరాజులు పాండ్యరాజుల వారి చేరరాజు, చేరవంశపు రాజు. ఈ చేరవంశ రాజుకి శివుడంటే మహాభక్తి. ఆ భక్తితో ఆయన ఈ నటరాజస్వామిని కొలుచుకుని తన ఇంట్లో కూడా నటరాజ స్వరూపంగానే శివుడిని ఆరాధన చేసేవాట. ఎంత ఆరాధన చేసాడంటే ఒకసారి శివుడు అతన్ని అనుగ్రహించి నా పట్ల నీకు ఇంత ప్రేమ ఉంది గనక పూజ పూర్తయిన వెంటనే ఒక్కసారి నా పాదాన్ని అలా కదుపుతాను, అప్పుడు ఆ మువ్వల చప్పుడు నీకు వినబడుతుంది అన్నట్టు. అది ఇచ్చాడు వరం ఆయనకి. చూశారు, ఇంతకన్నా వరం ఇంకేం కావాలి? ఎప్పుడు ఆ కుంచితంగ్రింభజేహం, ఆ ఎత్తిన ఆ ఎడమ పాదాన్ని నమస్కరించేవట. అందువల్ల దయామయుడైన శివుడు పూజ అయిన ప్రతిసారి అలా కదిలించేవట పాదాన్ని. అది విని ఆనందంగా వచ్చేవట. ఆయన నాకు రాజ్యపాలన మీదే రక్తి లేదు, నేను శివుడి వైపే వెళ్ళిపోతాను అంటే శివాజ్ఞతో రాజ్యపాలన చేయాలి అన్నట్ట. సరే, నేను రాజ్యపాలన చేయాలంటే ప్రజాక్షేమం తెలుసుకోవాలి, ప్రజలు హృదయంలో ఏమనుకుంటున్నారో నాకు తెలుసుకోవాలి. ప్రజలే కాదు, ప్రతి పక్షి, పిట్ట, చెట్టు ఏమనుకుంటుంది కూడా నాకు తెలియాలి, కనుక జీవుల హృదయాల్లో ఏముందో నాకు తెలియాలన్నట్ట. సరే, నీకు ఆ వరం ఇస్తున్నాను అన్నాడు. ఇలా ప్రతి జీవుల యొక్క హృదయాన్ని తెలుసుకునే శక్తి ఇచ్చాట ఆయనకి శివుడు. అందుకే ఆయన పేరు కలరిట్రు అరివార్ అంటారు ఆయన. అంటే ప్రతి జీవుల యొక్క అంతరంగం ఏంటో తెలుసుకునేవాడు అని అర్థం. ఇలాంటి మహానుభావుడు ఒకసారి శివ పూజ చేసి మళ్ళీ ఆ పాదాల మొబ్బల నాదం వినాలని కూర్చుంటే వినబడలేదు అన్నారు. ఈ రోజు ఏదో అపచారం జరిగింది, శివుడు వినలేదు నా యొక్క వేదనని, వినిపించలేదు తన యొక్క ఆ పాదమంజీర నాదాన్ని అనుకుని ఖడ్గం తీసుకుని నరుక్కోబోయాట. వెంటనే శివుడు వచ్చి, ఆగవయ్యా, నేనేదో పరవశంతో వాళ్ళ కాళ్ళు కూడా కడపలేదు అందుకుని వినబడలేదని. అయ్యా, మిమ్మల్ని ఇంత పరవశింపజేసింది ఎవరు అంటే, ఆ సుందరారు ఉన్నాడే మహానుభావుడు, ఆ సుందరారు అక్కడ నటరాజమూర్తి ముందు కూర్చుని పాడుతున్నాడు. ఆయన పాట వింటూ నాకే కదల బుద్ధే లేదు, అలా ఉండిపోయాను, అందువల్ల ఇలాగా అయిందన్నట్టు. ఆహా, భక్త పరాధీనుడైన భగవానుడు భక్తుడు పాడే పాటను అంత పరవశంగా వింటున్నాడనమాట. వెంటనే ఆ మహానుభావుని చూడాలని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సుందరారి దర్శనం చేశాడు. పెద్ద కదా ఆ సుందరుడు కథే ఒక అద్భుతం, అత్యంత సుందరం. అది మనం ఎలాగో రేపు చెప్పుకోబోతున్నాం. ఈ విధంగా ఆయనకి వినిపించట, ఆయన ఈ స్వామిని పొన్వన్నత్తు అందతి అని కీర్తన చేస్తాడు. ఆ వినిపించిన నాదం ఎంత మధురంగా ఉందో చెప్తాడు. వాళ్ళకి శివుడు చూపించిన కరుణకి సాక్ష్యాలు వాళ్ళు రాసిన పాటలు ఇప్పటికీ కూడా మిగిలిపోయి ఉన్నాయి. ఇలాగా ఎందరినో అనుగ్రహించిన స్వామి మరొక మహానుభావుని అనుగ్రహించాడు. అది చెప్పుకుంటే ధన్యులమైపోతాం మనం. అది ఆదనూరు అనే ఊరుంది. ఆ ఆదనూరు అనే ఊరిలో ఒక హరిజనుల వాడ ఉంది, మాలవాడ అంట. ఆ మాలవాడలో ఊరి గుడిసెలో కూడా వెన్నెల కురిసినట్లుగా అక్కడ ఒక మహానుభావుడు ఉద్భవించాడు అని చెప్తాడు. ఎంత విశేషం చూడండి. ఆయనని చూడగానే ఆనందం కలిగించాడు. ఆయన పేరు నందనార్ అని పెట్టుకున్నారు. ఈ నందనారు మహాశివభక్తుడు. ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ వాతావరణంలో శివ శబ్దం వినబడుతుంది. ఎందుకంటే ఆ వాతావరణం ఎంత భయంకరం అంటే, వారికి తెలిసింది నిత్య మాంసఖాదన, మాంస వ్యాపారం. జంతువుని నిలువునా చీల్చి ఆ మాంసాన్ని అమ్మి ఎముకల్ని పారవేసి ఆ ఎండినటువంటి ఆ చర్మాలని వాళ్ళని తిరిగి వస్త్రాలుగాను, అటు తర్వాత తిత్తులతో సంచీలుగాను ఇల్చాదులు కుట్టేవారు. ఇది వాళ్ళ వ్యాపారం నిరంతరం. ఇక వావి వరసలు లేవు, వ్యవస్థ లేదు. పూర్ణంగా మద్యపానం, మాంస విక్రయం, మాంసఖాదనం, పూర్ణ తమోమయమైన జీవితం. అక్కడ పుట్టాడు. అది ఏం చిత్రమో, జననాంతర వాసన అంటారే దానితో. బాల్యం నుంచి కూడా శివుడు 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 అంతే, మరేమీ లేదు. అయితే దేవాలయ వ్యవస్థ ఎటువంటిదంటే, భగవత్ సేవ కోసం సమాజంలో ఉన్న అందరిని వినియోగింపజేస్తుంది దేవాలయ వ్యవస్థ. ఎవరిని ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకుంటూ ఉంటుంది విశేషం. అందుకే స్వామికి ఊరేగింపులు జరిగాయన్న సన్నాయి వాయిద్యం వాయించే వాళ్ళు కొంతమంది ఉంటారు, దిబిటీలు పట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇక అర్చనలు చేసేవాళ్ళు కొందరు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నియమం ఉంటుంది. ఆ నియమం పాటించేవాడు ఆ పని చేయాలి. ఎందుకంటే ఆ నియమం పాటించడానికి అనువైన జీవన విధానం ఉంటుంది. అర్చన చేసేవాడు లోపలికి వెళ్ళాడంటే వాడికి నిరంతరం వేదశక్తివి తెలియాలి. అవి తెలియాలి అంటే వాడు ఎంతో త్యాగం చేసుకోవాలి. నిరంతరం ఉపాసన, అనుష్ఠానం, మంత్రశక్తి, దాన్ని కాపాడుకోవడానికి శుచి శుభ్రత ఇత్యాదులన్నీ వాడు పాటించాలి. అలా పాటించేటప్పుడే వాడు చెప్పే మంత్రం ఫలించుతుంది. అంతేగాని వాడు నియమం పాటించకుండా ఏ ఉదయాన్నో 10 గంటలకు నిద్రలేచి ఎవరైనా ఏమనుకుంటారో అని చూసి టిఫిను టీలు లాగించి ఆ తర్వాత స్నానం చేసి విభూతి పట్టీలు బయటికి బిగించి బయటికి వెళ్ళి వేదాలు చదువుతామంటే ఆ వేదం ఫలించదు.